శ్రీసాయినాథ నమః. శ్రీసాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. ఇందల విషయములు చిత్రపటము యొక్క వృత్తాంతము, గుడ్డ పీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాడి పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధుల్లో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మవారి వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడతీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడి కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స కూడా జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదేగు నూర్ మహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహెబ్బు, మహమ్మద్ హుస్సేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను. వారిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములు ఎలా బాధపడవలను? పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించను. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగానో నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరేది. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాప్తి అనియు, అనంతశక్తుడనియు తెలియచున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ ధారియా వద్ద సంపాదించను. దానిని తన బావమరిదగు నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచ్చటి నుంచి తరిమివేసిరి. అతడు మిగిలి విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపోయటయే కాక గురువుగారి కోపానికి, అసంతుష్టికి కారణమయ్యను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటాలను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంట్లో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటాలన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలనే గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటాలన్నీ తీసివేసి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికి ఏమాత్రమూ తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అనే విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసిందని తోచినట్లుగా చేశాను. ఆలీ మహమ్మద్ ఇస్ముజావర్ను కలుసుకొని జరిగినదంతయో చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంత్కు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంత్ వద్దకు పోయి సరి అయిన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్టులో నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయు వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబో కథ వలన తెలియును. గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మమలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుంచి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుంచి తన స్వగ్రామమునకు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అచట చదవగలిగాను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగచేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదనని అంతవరకు దానిని తెరవననియో నిశ్చయం చేసుకొనెను. అతడు 1914 ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపుసాహెబు జోగు దేవుగారిని అడిగాను. దేవు తనకి అట్టి కోరిక కలదనియు కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగు ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరనియు అప్పటి నుంచి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహా ఇచ్చాను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ అడగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాములనే వాణ్ణి కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహాన్ని ఎలా సంపాదించాను అని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపేదనని అతడు బదులిచ్చాను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవ్ వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమని అనెను. దేవ్ అట్లనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేం చెప్పెనో, ధ్యానమును ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరాలు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠరోగ భక్తుడిని పంపి దేవును తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను. బాలకరాముతో మాట్లాడుచుంటుననియు బాబా కీర్తి వినిచుంటుననియు అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే దేవ్ సంతోషంతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వడ్డ కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవ్ తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదు అనెను. బాబా అతనిని వెతుకుమనెను. అతడు వెతికను కానీ అచ్చట ఏమీ దొరకలేదు. బాబాకు అప్పగించి ఇట్లెనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నువ్వు అక్కడవే దొంగవు, ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చీవాట్లు పెట్టెను. దేవ్ నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవ్ తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకునేను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళవనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు కూడా జోగుకు బాలకరాముకు తెలియచేశాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యంగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగిలించుటచే నేను అట్లు పలకవలసి వచ్చాను అని బాబా నుడివేను. అతడు తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము, చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము, నేను నీకు జలతారు సెలానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేళ నీకు దొంగతనంలోకి అలవాటు పడవలనని ఉన్నదా అనను. బాబా మాటలు విని దేవ్ సంతసించను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినది ఏదో అది దొరికిననియు, అప్పటి నుంచి తాను సులభముగా చదవగలననియో అనుకున్నాను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం వనర్చెను. తాను శరణవేడను కనుక తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనను. పీలికలు దొంగిలించుటనగా ఏమో దేవు అప్పుడు గ్రహించను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి, ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతడిని బాధించి చికాకు పెట్టెను. అదీనూ కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవలననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరంలోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనను. 1914 ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బాధపడుతున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అనెను. దేవు కండ్ల తడి పెట్టుకొని నీ కృపను వర్షింపనిదే, పారాయణము చికాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టముగా ఉన్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. అప్పుడు దేవ్ ఏమి చదవలను అనెను. బాబా ఆధ్యాత్మికము చదువుము అనెను. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవ్ వెళ్ళెను. అంతలో మెలకు వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకు ఎంతటి ఆనందము సంతోషము కలిగినో చదువరులే గ్రహించురుగాక. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.